వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయామయుడైన తండ్రి, సాయంత్రం సమయమందు మీ పరిశుద్ధమైనటువంటి సాన్నిధ్యమునకు మేము వచ్చున్నాము. ప్రభువా, మీ కృపను మాకు అనుగ్రహించి మీ వాక్యమును ఎరిగేటువంటి వారంగాను దానిలో ఉన్నటువంటి లోతైన అంశములను మేము పరిశీలనగా తెలుసుకుని వాటికి మమ్ములను మేము లోబరుచుకునేటువంటి వారిని గనం చేయండి. అనేక సార్లు మీ వాక్యములో ఉన్నటువంటి లోతైనటువంటి అంశములను మేము మిస్ అవుతూ ఉండగా ప్రభువా, మీ పరిశుద్ధాత్మ యొక్క తోడును నడిపింపును మాకు అనుగ్రహించి మేము మీ యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ నిలిచి నడవగలుగునట్లుగా మమ్మలను మేము మీకు అప్పగించుకునేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. ఈ దినం మేము చదువుపోయేటువంటి యొక్క వాక్య భాగము మా హృదయములకు మా ఆత్మీయ జీవితములకు సహాయకరంగా ఉండునట్లుగా మీరు సహాయం చేయండి. క్రీస్తునామం అందు వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మార్కు సువార్త 16:9-16 వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్లగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్లి ఆ సంగతి వారికి తెలియజేసెను గాని ఆయన బ్రతికి ఉన్నాడనియూ ఆమెకు కనబడిననియూ వారు విని నమ్మకపోయిరి. ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవచుండగా ఆయన మారు రూపం గలవాడై వారికి ప్రత్యక్షమాయెను. వారు వెళ్లి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. పిమ్మట 11 శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇక్కడ మనం క్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత తనను తాను ప్రత్యక్షపరుచుకొనటం గురించి చూస్తున్నాం. మొదటగా మగ్దలేనే మరియకు, తర్వాత శిష్యులతో ఉండిన ఒక పల్లెటూరికి నడిచిపోతున్నటువంటి ఇద్దరికి ఆయన కనిపించాడు. వీరంతా వెళ్లి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేశారు కాని వీరు చెప్పిన వారి యొక్క మాటను నమ్మలేదు. ఎవరైతే చెప్పబడినారో వారిలో ఈ శిష్యులు సహితం ఉన్నట్లుగా మనకి ఇక్కడ తెలుస్తూ ఉన్నది. అయితే అప్పుడు క్రీస్తు ప్రభువే 11 శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. గద్దించిన తర్వాత ఆయన వారితో, మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినటువంటి వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని చెప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఈ చదువుబడినటువంటి వాక్య భాగంలో మనకు క్రీస్తు ప్రభు ఇక్కడ తన 11 శిష్యులకు సువార్త పరిచర్య పనిని అప్పగించక ముందు వారిని వారి అవిశ్వాసం నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తము గద్దిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులకు అనేకమైనటువంటి పాఠాలని నేర్పిస్తూ ఉండేవాడు. తన వెంట వారిని తీసుకుని వెళుతూ వారిని ట్రైనప్ చేస్తూ ఉండేవాడు. అనేక విషయములు వారికి వారుగా క్రీస్తు ప్రభు చేయటం అనేటువంటివి చూడటం జరిగింది. ఆయన నోట నుండి వచ్చినటువంటి ఎన్నో మాటలను వారు విన్నారు. ఎన్నో సూచక క్రియలు ఆయన ద్వారా జరగటం అనేటువంటిది వారు కళ్ళారా చూశారు. ఆ సమయంలో అనేక పర్యాయములు వారిలో ఉండకూడనటువంటి లక్షణములను ఆయన చూచినప్పుడు వారిని గద్దిస్తూ సరిచేస్తూ ఉండేవాడు. అయితే ఇది ఎప్పుడు జరుగుతున్నదంటే ఆయన చనిపోయిన తర్వాత మహిమ కలిగినటువంటి శరీరంతో ఆయన లేచిన తర్వాత మరి ఒకసారి వారిని గద్దించవలసినటువంటి సరిచేయవలసినటువంటి పరిస్థితిని ఆయన చూచి ఉన్నాడు. అందువలన వారిని ఆ విధంగా చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. క్రీస్తు ప్రభు చిట్ట చివరి సారిగా తన శిష్యులను గద్దించినటువంటిది సరిచేసినటువంటిది ఈ అంశమే. దీని తర్వాత మరలా ఆయన వారిని గద్దించటం అనేటువంటిది గాని సరిచేయటం అనేటువంటిది గాని ఇంకా జరగలేదు. గాని ఇది మాత్రమే చిట్ట చివరిదిగా ఉన్నది. దేవుని పనిని దేవుని చిత్తానుసారంగా ఆయన ఇష్టానుసారంగా జరిగించాలంటే విశ్వాసం అనేటువంటిది తప్పనిసరి అనేటువంటి అంశమై ఉన్నది. ఇప్పుడు క్రీస్తు ప్రభు తండ్రి యొద్దకు కొనిపోబడనై ఉన్నాడు. కానీ అప్పటి వరకు ఈ శిష్యులు ఆయనతోనే ఉండి ఆయన సేవ అంతా చూచి అనేకమైనటువంటి సూచక క్రియలు చూసినటువంటి అనుభవం వారికి ఉన్నది. అనేకమైనటువంటి బోధలు ఆయన సన్నిధి నుండి వినప్పటికీ ఆయన నుండి ప్రత్యేకమైన తర్బీదు వారు పొందినప్పటికీ వారు ఇప్పటికీ తాము ఉండవలసినటువంటి విశ్వాస మెట్టులో లేకపోవటం అనేటువంటిది ప్రభువు గమనించినప్పుడు ప్రభువు వారిని మందలిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అంటే ప్రభువు భౌతికంగా వారితో లేకుండగా ఇక మీదట వారెంతటి వారు మాత్రమే సువార్త పరిచర్యను చేయవలసినటువంటి ఆ సమయము ఆసన్నమైనప్పటికీ అప్పటికిని వారిలో సరైనటువంటి స్థితి లేకపోవటం అనేటువంటిది, సరైనటువంటి సిద్ధబాటు లేకపోవటం అనేటువంటిది చూచినప్పుడు ప్రభువు దాని నిమిత్తమై వారిని గద్దిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. బైబిల్లో మొదటి నుండి చివరి వరకు విశ్వాసం యొక్క ప్రాముఖ్యత వివరించబడినది. మీరు బైబిల్లో మొట్టమొదట ఆదాము దగ్గర నుంచి మొదలుపెట్టినట్లయితే చివరి వరకు కూడాను విశ్వాసం ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో, విశ్వాసం కలిగిండుట అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటి అంశమో తెలియజేయబడినది. విశ్వాసం అనేటువంటిది క్రైస్తవ జీవితంలో ఇరుసులాంటిది. విశ్వాసం లేకుండా దేవుని మహిమపరచుట అనేటువంటిది, దేవుడు కోరే విధంగా జీవించటం అనేటువంటిది సాధ్యం కానిటువంటిది. సాధారణంగా ఒక వ్యక్తిని మనము సరిచేయవలసి వచ్చినప్పుడు మొట్టమొదటగా శిక్షించటం అనేటువంటిది ఎవరు చేయరు. ఆ చేసినటువంటి తప్పు మరీ భయంకరమైనటువంటిది, ఇక శిక్ష తప్ప దానికి మీ వేరొక సొల్యూషన్ లేదని అనిపించినప్పుడు మాత్రమే శిక్షిస్తారేమో గాని మొదటగానే ఎవరు శిక్షించటం అనేటువంటిది చెయ్యరు. మొదటగా ఏం చేస్తారంటే సూచనలు సలహాలు ఇవ్వటం అనేటువంటిది చేస్తూ ఉంటారు. అంటే అబ్బాయి నువ్వు ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి, ఇలాంటి పరిస్థితులు వస్తాయి, ఈ పరిస్థితులలో నువ్వు ఇలా ముందుకు వెళ్ళాలి అని వారు సూచనలను సలహాలను ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. దీనికి మించినటువంటి స్థాయిలోనికి వెళ్ళినట్లయితే చేసినటువంటి తప్పు, అప్పుడు ఏం చేస్తారంటే హెచ్చరించటం అనేటువంటిది చేస్తారు. హెచ్చరించటం అంటే కాషన్ ఇవ్వటం అనేటువంటిది అనమాట. అబ్బాయి నువ్వు ఇలాగే కొనసాగినట్లయితే దుష్పరిణామాలు ఎదుర్కొనవలసి వస్తుంది, శిక్ష తప్పదు, ఈ విధంగా హెచ్చరించటం అనేటువంటిది చేస్తారు. ఆ తర్వాత స్టేజ్ లోనికి వెళ్ళినట్లయితే మందలించటం అనేటువంటిది ఉంటుంది. మందలించటం అంటే కొంత కోపపడటం అనేటువంటిది. అది కూడా దాటిపోయినటువంటి స్టేజ్ లో ఏం చేస్తారంటే గద్దించటం అనేటువంటిది చేస్తారు. అది ఇంకొంచెం డోస్ ఎక్కువ అనమాట. ఇక అది కూడా దాటిపోయినట్లయితే అప్పుడు శిక్షించటం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. ఈ రకంగా ఒక వ్యక్తిలోని తప్పును సరిచేయటంలో ఉన్నటువంటి రకరకములైనటువంటి స్థాయిలు, వాటిని సరిచేసేటువంటి డిఫరెంట్ లెవెల్స్ అనేటువంటివి మనకు అందరికి పరిచయమైనటువంటివి. అయితే ఇక్కడ ప్రభువు ఏం చేస్తున్నాడంటే ఉన్నటువంటి మనం మాట్లాడుకున్నటువంటి ఈ లెవెల్స్ లో గద్దించటం అనేటువంటిది చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. అంటే దాని యొక్క తీవ్రత ఎంత ఉన్నది అనేటువంటిది మనకు తెలుస్తూ ఉన్నది. అంటే ఇప్పటికే వారు కలిగి ఉండవలసినటువంటి ఆ యొక్క విశ్వాసమును చివరి క్షణము వరకు వారు కలిగి ఉండకపోవటం అనేటువంటిది ఎంత తీవ్రమైనటువంటి తప్పుగా దేవుడు పరిగణించాడో ఇక్కడ మనకు తెలుస్తూ ఉన్నది. ఇక్కడ క్రీస్తు ప్రభు గద్దించటం వరకు రావటానికి కారణం ఏంటంటే ఆయన బ్రతికున్నటువంటి కాలంలోనే తన యొక్క మరణాన్ని గురించి, పునరుద్ధానాన్ని గురించి అవి జరగనై ఉన్నట్లుగా అనేక సార్లు ఆయన ప్రస్తావించాడు. వాటిని వీళ్ళు పెద్ద పట్టించుకోలేదు. ఇక రెండవదిగా మగ్దలేనే మరియా మొట్టమొదటిగా ప్రభువును చూచింది, పునరుద్ధానుడైనటువంటి ప్రభువును. అయితే ఆ ప్రభువును చూచి వారికి తెలియజేసినప్పుడు వారు నమ్మలేదు. ఏమిటో, ఆమె ఆలాపనలో ఉన్నదేమోలే అని అనుకున్నారేమో. మరి ఇక ఆ తర్వాత మరి ఇద్దరు వచ్చి మేము కూడా ప్రభువును చూచాము అని చెప్పినప్పుడు సహితము వారు నమ్మలేదు. ఈ కారణాలను బట్టి ప్రభు వారిని కఠినంగా గద్దించవలసినటువంటి అవసరం తప్పలేదు. మన జీవితంలో దేవుడు ఎన్నో మేళ్లు జరిగించి ఉంటాడు. అయితే మన విశ్వాస స్థాయి గురించి ఆయన ఏమి ఆశిస్తున్నాడో, మన పట్ల ఆయన చేసినటువంటి కృపలను, ఆయన చూపినటువంటి కనికరమును బట్టి మన నుండి ఆయన ఏమి ఆశిస్తున్నాడో మరి ఆ విధంగా మనం ఉన్నామో లేదో మనలను మనం పరీక్షించుకోవలసినటువంటి అవసరం ఉన్నది. అనేక మార్లు మనము ఆయన ఆశించేటువంటి రీతిలో ఉండము. ఆయన యొద్ద నుండి పొందినటువంటి మేలులు ఒకటి కాదు, రెండు కాదు. ప్రతిసారి ఆయన యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుడు మన మొరను కనికరించి ఆశ్చర్య రీతిగా, తెలియని రీతిగా, ఎవరో తెలియనటువంటి వ్యక్తుల ద్వారా సహితము ఆయన మనకు సహాయం చేసేటువంటి వాడే అనేక పర్యాయములు ఉంటూ ఉంటాడు. అయితే ఈ మేలులన్నీ మనము పొందిన తర్వాత ఆ మేలుతోనే మనకు అయిపోతుంది. ఆ తర్వాత దేవునిని మర్చిపోవటం అనేటువంటిది, కఠిన సమయములలో మనం ముందుకు వెళుతున్నప్పుడు, పరీక్షల సమయములో మనము సాగవలసినటువంటి సమయం వచ్చినప్పుడు, అప్పుడు దేవుని మీద మనం ఆనుకునేటువంటి వారంగా ఉండలేము. ఇక్కడ శిష్యులకు జరిగినటువంటిది అదే జరిగింది. ఆ ఆయన శక్తివంతుడే. ఆయన యొక్క మాటలో నుండి వచ్చేటువంటి శక్తిని వారు కళ్ళారా చూచారు. సముద్రమును గాలిని సహితము మాటతోనే ఆయన అణచివేసినటువంటి వాడై ఉన్నాడు. చచ్చిపోయినటువంటి వారిని లేపినటువంటి వాడుగా ఉన్నాడు. అనేకులను స్వస్థపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. వేలకు వేల మందిని ఆహారముతో తృప్తిగా భోజనము చేసి వెళ్లేలాగా చేసినటువంటి వాడై ఉన్నాడు. ఇవన్నీ వారు చూచి ప్రభువు గొప్పవాడు, ప్రభువులో ఉన్నటువంటి శక్తి గొప్పది అని నమ్మినటువంటి వారు ఏమనుకున్నారంటే, ఆయనే సిలువ వేయబడినప్పుడు ఆయన ఆ సిలువను తప్పించుకుని ఉండవలసినది అని అనుకున్నారేమో మరి తెలియదు. ఎందుకంటే ఆయనే శిక్షను తప్పించుకోలేకుండా చనిపోయినప్పుడు ఇంకా ఆయన ఎందుకు లేపబడతాడు అని ఉద్దేశము వారిలో వచ్చిందేమో మరి మనకైతే తెలియదు. ఇక్కడ శిష్యులను ప్రభువు వారికి గ్రహింపు కానటువంటి, అప్పటి వరకు గ్రహింపు లేనటువంటి ఆ యొక్క తప్పిదము విషయమై మందలిస్తున్నట్లుగా, గద్దిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కొన్నిసార్లు మనకు మన తప్పేంటో గ్రహింపు కాదు, అర్థం కాదు. అయితే చాలా సార్లు ఏమవుతుందంటే మనకు మనం చేసేటువంటి తప్పు తప్పుగా తెలిసినప్పటికీ ఆ తప్పును తప్పుగా బయటకు చెప్పం. ఆ తప్పును తప్పుగా మనము అంగీకరించము. దానిని సరిచేసుకునేందుకు అసలు అంగీకరించము. ఎందుకంటే మనకు రకరకములైనటువంటి కారణాలు ఉంటూ ఉంటాయి. ఈ కారణాల వలన మనము మన తప్పును తెలుసుకునేటువంటి వారం గాను, ఒకవేళ మనకు లోపల మనసాక్షికి అది తప్పుగా తెలిసినప్పటికీ దాన్ని సరిచేసుకునేటువంటి ఆ యొక్క సుముఖతను చూపేటువంటి వారంగా అనేక మార్లు ఉండము. అయితే విశ్వాసులైనటువంటి వారు ఆ విధముగా ఉండకూడదు. ఈ విధంగా మనం బిహేవ్ చేయటానికి కారణాలు ఏమై ఉన్నాయి అనేటువంటిది చూసినట్లయితే, గర్వం అనేటువంటిది నాశనమునకు ముందు నడుస్తుందని ప్రభువు చెప్పాడు. కాబట్టి ఈ గర్వం అనేటువంటిది హృదయంలో చేరినట్లయితే ఇలాంటి తప్పును అంగీకరించకపోవటం అనేటువంటిది మనకు ఉంటూ ఉంటుంది. తర్వాత లేనిపోయిన ప్రెస్టేజ్ అనేటువంటిది మనకు అడ్డొస్తూ ఉంటుంది. మనకు లేనటువంటి ప్రెస్టేజ్ ఏదో ఉన్నదని మనం భావించుకుంటూ ఉంటాం. కాబట్టి ఆ ప్రెస్టేజ్ అంతా ఏమైపోతుందండి, నేను నా తప్పును అంగీకరించినట్లయితే రేపు నలుగురిలో ఏ విధంగా మొహం ఎత్తుకొని తిరగాలండి, ఇప్పటి వరకు నేను బ్రతికినటువంటి యొక్క రాయల్ లైఫ్ అంతా కూడాను ఏ విధంగా మన్ను పాలైపోతుందండి అనేటువంటి భ్రమ చాలా మందిలో ఉంటూ ఉంటుంది. తర్వాత మనము మనుషులమే అని మనం కూడా ఏ విధంగానైనా సరే ఎప్పుడైనా సరే ఇతరుల వలనే తప్పులు చేయగలము అనేటువంటి గ్రహింపు లేనటువంటి వాడవైనట్లయితే నీవును నేనును తప్పు చేసేటువంటి వారంగా ఉంటాము. ఆ సమయంలో ఈ తప్పును గ్రహించి దాన్ని యాక్సెప్ట్ చేసి దానిని సరి చేసుకునేందుకు రెడీగా ఉండము. ఈ విషయంలో మనం కొంచెం జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఇతరుల వల్ల మనం తప్పులు చేసేటువంటి వారం కాదు, మన స్థాయి పైన ఉన్నటువంటిది, ఆ స్థాయి నుండి ఎప్పుడో మనం దాటిపోయామని భావించినప్పుడు మనము తప్పు చేసినప్పటికీ దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి వారం గాను, సరి చేసుకునేటువంటి వారం గానము ఉండము. తరువాత మనలను గురించి మనకు హెచ్చైనటువంటి అభిప్రాయంలో ఉంటూ ఉంటాయి ఒక్కోసారి. కాబట్టి అలాంటి అభిప్రాయంలు ఉన్నటువంటి వారు సహితం తప్పును యాక్సెప్ట్ చేసేటువంటి వారుగా ఉండరు. ప్రజల నుండి పాపులారిటీ అనేటువంటిది ఆశించడం అనేటువంటిది చాలా మందిలో ఉంటూ ఉంటుంది. ప్రజలు మనలను కొనియాడాలని, ప్రజలు మనలను మెచ్చుకోవాలని చెప్పి మనల్ని గురించి అందరూ ఎక్కువగా హెచ్చైనటువంటి రీతిలో మాట్లాడాలి అనేటువంటి ఆశ నీలో ఉన్నట్లయితే అలాంటి వారు కూడా తప్పును గ్రహించి దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి వారుగా ఉండరు. కొంతమంది ఇతరులతో పోటీ పడేటువంటి తత్వం ఉంటూ ఉంటుంది. అంటే ఇది భక్తి జీవితంలో ఉండేటువంటి పోటీ అన్నమాట. ఇది పోటీ పట్టడం అనే అంటే వాళ్ళకన్నా కూడాను నేను భక్తి పరుడను, వాళ్ళకన్నా కూడాను నేను హెచ్చైనటువంటి భక్తిలో ఉన్నటువంటి వాడను, ఈ రకంగా హృదయాంతరంగంలో పోటీ పడేటువంటి వారుగా ఉన్నట్లయితే వారు కూడా ఇదే విధమైనటువంటి తమ తప్పులను తాము యాక్సెప్ట్ చేయగలిగినటువంటి స్థితిలో ఉండరు. తర్వాత దేవుని చిత్తం చేయటం కన్నా మనుషులను మెప్పించటనేటువంటిది ప్రాముఖ్యంగా ఎంచుకునేటువంటి వారు సహితము ఈ విధంగా తమ తప్పులను యాక్సెప్ట్ చేసేటువంటి వారుగా ఉండరు. గద్దింపునకు విసిగేటువంటి వారిని, సనిగేటువంటి వారిని దేవుడు వాడుకొనలేడు. మనం ఒక వైద్యం దగ్గరికి వెళ్ళాం అనుకుందాం. మనకు రకరకములైనటువంటి రోగాలు ఉన్నాయి. మనం వైద్యం దగ్గరికి వెళ్ళాము. మనకు ఉన్నటువంటి స్థితి అంతటిని గురించి, మనకు ఉన్నటువంటి సింప్టమ్స్ అన్నిటిని గురించి ఆయనకు చెప్పాం. ఆయన మనలను పరీక్షలు చేసిన తర్వాత చివరిగా ఏమని తేల్చాడంటే, మనకు ఒకటి కాదు రెండు మూడు రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవి అని తేల్చాడు. అయితే ఈ రెండు మూడు రకములైనటువంటి ప్రాబ్లమ్స్ మొట్టమొదట ఏ అంశాన్ని సరిచేయాలి, అది సరిచేసిన తర్వాత మాత్రమే దేనికి వెళ్ళవలసి ఉంటుంది అనేటువంటిది వైద్యునిగా ఆయనకు అర్థం అవుతుంది. కాబట్టి మొట్టమొదటిగా దానిని సరిచేయటానికి మందిస్తాడు. ఆ తర్వాత మిగిలినటువంటి వాటిని సరిచేయటానికి ఆయన ఉపక్రమిస్తూ ఉంటాడు. ఎందుకంటే వైద్యునిగా ఆయనకు దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేటువంటిది ఉన్నది. అదేవిధంగా ఇక్కడ ప్రభువు వీరిని ఏం చేస్తున్నాడంటే, వారి దగ్గరకు వచ్చినటువంటిది దేవుని పని యొక్క పూచిని అప్పగించటానికి వచ్చాడు. అయితే వారి దగ్గర ఉన్నటువంటి యొక్క విశ్వాసము సరైనటువంటి మెట్టిలో లేదనేది తెలిసినప్పుడు ప్రభు వారికి ఇవ్వవలసినటువంటి పూచిని అప్పగించటానికి బదులుగా ఆయన ఏం చేస్తున్నాడంటే, మొట్టమొదటిగా వారిని గద్దిస్తూ ఉన్నాడు, అంటే కరెక్ట్ చేస్తూ ఉన్నాడు. కరెక్ట్ చేసిన తర్వాత అప్పుడు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి అనేటువంటి అపాయింట్మెంట్ను వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. చాలా సార్లు మనం ఏమనుకుంటూ ఉంటామంటే, మనలో తప్పులు ఉన్నప్పటికీ, మనం ఏ విధంగా ఉన్నప్పటికీ, దేవుని యొక్క పని అనేటువంటిది, దానిలో పూచీలు అనేటువంటిది ఆశించేటువంటి వారంగా మనం ఉంటా ఉంటాం. మనం సరి చేసుకునవలసినటువంటి వాటిని సరి చేసుకొనకుండగానే మనము మనుషులలో పెద్దవారిగా కనపడవాలని, మనము గొప్ప పూచీలు వహించేటువంటి వారంగా ఉండాలని, సంఘంలో పెద్దవారిగా చలామణి అవ్వాలని, బాధ్యతలు అనేటువంటివి వహిస్తున్నటువంటి వారుగా ఇతరులకు కనబడాలని చెప్పి, చిన్నవారంతా మన దగ్గరకు వచ్చి నమస్కారాలు పెట్టాలని ఇలా ఆశించేటువంటి తత్వం సహజంగా మనుషులలో ఉంటూ ఉంటుంది. అయితే ప్రభు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఒక పూచిని అప్పగించే ముందు వారిలో ఉన్నటువంటి తప్పిదమును మొట్టమొదటిగా సరిచేస్తూ ఉన్నాడు. ఇది మొట్టమొదటి విషయము. ఒక డాక్టర్ దగ్గరకు మనం వెళ్ళినప్పుడు ఏదైనా పుండు ఉన్నట్లయితే, ఆ పుండు అనేటువంటి దానిని పూర్తిగా తొలగించిన తర్వాత ఆయన కట్టు కడతాడు. పుండును తొలగించక ముందు పుండు అలాగే ఉంచేసి కట్టు కట్టడం అనేటువంటిది జరగదు. కాబట్టి మనము కూడా ఎలా ఉండాలంటే, మనలో ఉన్నటువంటి ఆ పాపపు రోగమును పూర్తిగా తొలగించిన తర్వాత అప్పుడు ప్రభు యొక్క పూచిని తీసుకునేటువంటి వారంగా మనం ఉండాలి. అంతేగాని మనము రకరకములైనటువంటి పూచీలు వహిస్తూ మన మనసాక్షికి ఉన్నటువంటి తప్పిదములన్నీ తెలిసినప్పటికీ మన ఇష్టానుసారంగానే బిహేవ్ చేస్తూ పర్వాలేదులేండి ఇలా సాగుతూ ఉంటాయి, ఈ విధంగా మనుషులలో చిన్న చిన్నవి అనేటువంటివి ఎప్పుడు ఉంటానే ఉంటాయండి, ఇవన్నీ లేకుండా అందరూ సేవ చేస్తున్నారంటారా అనేటువంటి ఈ యొక్క వాదంతో కొంతమంది ముందుకు వెళతారు. అది ఫలించేటువంటి సేవగా ఉండదు. నువ్వేదో ప్రయాసపడితే పడవచ్చును, కానీ ప్రభువు దానిని దీవించకపోయినట్లయితే ఆ సేవ అనేటువంటిది ఫలితం లేనటువంటి సేవగా మిగిలిపోతుంది. ఒకవేళ అది ఆ టైంకి ఫ్లరిష్ అవుతున్నట్లుగా నీకు అనిపించినప్పటికీ, నీ యొక్క తదనంతరము ఆ యొక్క సేవ నిలిచి ఉండకుండగా అది ఆరిపోయేటువంటిదిగా ఉండగలదు. కాబట్టి మనం చేయవలసినటువంటిది ఏంటంటే, ప్రభు యొక్క సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా మనలో ప్రభువునకు అడ్డుగానున్నటువంటి వాటిని తొలగించుకొని ఆ తర్వాత ప్రభువు నుండి పూచిని తీసుకునేటువంటి వారమై మనం ఉండాలి. గాని మొదట పూచిని ఆశించి ఆ పూచిని తీసుకుని ఆ తర్వాత వీలైతే సరి చేసుకుందాంలే అనేటువంటి ఆ దృక్పథము నీలో ఉన్నట్లయితే అది ఫలవర్తం అనేటువంటి దృక్పథము కాదు, దానిని వెంటనే సరి చేసుకునవలసి ఉన్నది. ఇక్కడ ప్రభు శిష్యులను రెండు విషయముల నిమిత్తమై గద్దించినట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిది అవిశ్వాసం అనేటువంటిది, రెండవది హృదయ కాఠిన్యత అనేటువంటిది. ఈ రెండు తప్పిదాలు ఇక్కడ మనం మరెవరో కాదు ఏస్తూ అంతకాలం ఉండి ఆయనను చూచి ఆయన యొక్క బోధలు విని ఆయన మాటలు విని అపోస్తులుగా ఉండుటకు ఏర్పరచబడినటువంటి వారిలోనే ఈ యొక్క లక్షణాలు ఉన్నట్లుగా మనం ప్రభువు పరమనకు ఎత్తబడవలసినటువంటి అంతిమ క్షణాలలో చూస్తూ ఉన్నాము. ఈ రెండు కూడాను ప్రతి ఒక్కరిలో ఎప్పుడైనా కనబడగలవు. చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే, నేను మారు మనసు పొందానండి కాబట్టి అవిశ్వాసానికి ఇంక నాలో తావులేదు, హృదయ కాఠిన్యకు అసలే తావులేదని అనుకుంటూ ఉంటారు. చాలా తప్పండి. ఎప్పుడైనా ఏ బలహీనత అయినా మనలను ఓవర్టేక్ చేయగలిగినటువంటి స్థితిలో ఉండగలవు. నీవు ప్రభు యొద్దకు వెళ్ళినప్పుడు ప్రభుతో నిబంధన చేసినావు, ఆయనతో కలిసి నడుచుటకు విశ్వాసంతో ముందుకు అడుగులు వేయటకు ఆయనతో నిబంధన చేసినావు, ఆ నిబంధనను కొనసాగించవలసినది నువ్వు. అయితే ఈ సమయములో నీ యొక్క ఆదాము స్వభావం అనేటువంటిది అది నీలోనే ఉంటుంది, అది నిన్నెల్లప్పుడును వెనుకకు లాగేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. అయితే విశ్వాసముతో ప్రభునందు నమ్మిక ఉంచి నీవు ముందుకు సాగుతున్నప్పుడు దానిని జయించేటువంటి వాడుగా నీవు ఉంటూ ఉంటావు. నీవు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే దాని ద్వారా వెనుకకు లాగివేయబడేటువంటి వాడుగా ఉంటుంటావు. సరే ఇప్పుడు అవిశ్వాసమునకు కారణాలు ఏమై ఉంటాయి అనేటువంటిది కొన్ని చూద్దాం. చాలా చెప్పొచ్చు, కొన్ని మనం చూద్దాం. మొట్టమొదటిది కరాకండిగా ఇవి జరగవు అని ఊహించేటువంటి వాటి విషయంలో అవిశ్వాసం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. ఇది ఏమాత్రం జరగదండి, హృదయంలో మనకి తెలుసు కాబట్టి దానిని నిర్ణయం చేసేసుకొని ఉన్నాము. ఇలాంటి వాటిలో ఇక విశ్వాసం మనం చూపటానికి కూడా ఏమాత్రం ముందుకు స్టెప్ వేసేటువంటి వారంగా ఉండం. ఇక్కడ 11 మంది శిష్యులు ప్రభు స్వస్థతలు చేయటం, చనిపోయిన వారిని లేపటం ఇలాంటివన్నీ చూచారు. అలాంటి వాడే చనిపోయినప్పుడు, అంటే ఇంతమందిని లేపి ఇన్ని స్వస్థతలు చేసినటువంటి ప్రభువే చనిపోయినప్పుడు తానే పునరుద్ధానుడు ఎలా అవుతాడు అనేటువంటి సంశయం వీరిలో ఉన్నదేమో మరి ఆ రోజుల్లో. కాబట్టి వారు దీనిని నమ్మలేనటువంటి వారై ఉన్నారు. ఇక రెండవది, మనం ఊహించినటువంటి లేక ప్రార్థించిన అంశాలన్నీ ఆ విధంగా జరగనప్పుడు మనకు అవిశ్వాసం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. అంటే మనం ఊహిస్తాము తప్పనిసరిగా ఇది జరిగి తీరుతుంది అని ఊహిస్తాము. కొన్నిసార్లు బాగా ప్రార్థిస్తూ ఉంటాము, అంటే ప్రభు యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రభువా దీనిని తప్పనిసరిగా నీవు చేయి, ఈ విషయంలో నీ యొక్క ప్రాధాయపడుతున్నాను, ప్రార్థన చేస్తున్నానని ప్రార్థిస్తూ ఉంటాం. మంచిది. అయితే ఆ విషయములలో దేవుని చిత్తం మరి ఒక విధంగా ఉండి ఉండవచ్చును. నీవు మేలైనది అది జరిగితే నీకు మేలు జరుగుతుంది అని అనుకోవచ్చు. కానీ అంతకన్నా మేలైనటువంటిది దేవుడు నీ కొరకు దాచి ఉంచడమో తెలియదు. అందువలన దానిని జరగకుండా ఆయన ఆపివేసి ఉండవచ్చు. దీనిని ఎరిగినటువంటి మనం ఏం చేస్తూ ఉంటామంటే, దేవుడు నేనెంత మొరబెట్టుకొని అడిగానండి, ఎన్నిసార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేశానండి, అయితే దేవుడు నాకు దానిని అనుగ్రహించలేదు అని చెప్పి అప్పటి నుంచి అవిశ్వాసం అనేటువంటిది హృదయాంతరంగంలో మొదలవటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక అప్పటి నుంచి ఏదైనా సరే ఇవన్నీ ఊరికినే చెప్తారు గానండి జరిగేటువంటివి కాదు అనేటువంటి నిర్ణయానికి వచ్చేసి ఇక అదే నిన్ను డ్రైవ్ చేస్తూ ఉంటుంది, అదే నిన్ను లీడ్ చేస్తూ ఉంటుంది. ఆ విధంగా జరిగేటువంటి అవిశ్వాసం ఉంటూ ఉంటుంది. తరువాత, దేవుడు తన చిత్తానుసారంగా సమస్తమును నిర్ణయించినటువంటి వాడు. కొన్నిసార్లు మనకు గ్రహింపు కానటువంటి ఎన్నో విషయములను ఆయన తప్పించటం ద్వారా మనకు ఇంకను మేలైనటువంటి వాటిని అనుగ్రహించేటువంటి వాడు దేవుడై ఉన్నాడు. ఈ విషయాన్ని మనం గ్రహించకపోవటం వలన ఆ విశ్వాసములో మనం దిగజారిపోతూ ఉంటాము. కొన్నిసార్లు దేవుడు మనకు మేలు చేయాలని ఆశించినప్పటికీ మనలో సరైనటువంటి విశ్వాసం అనేటువంటిది లేకపోవటం వలన అది పాజిటివ్ గా జరగకపోవచ్చు. దానితో మనము ఇంకా విశ్వాసంలోనికి వెళ్ళి ఇక ముందు ఇంకనూ అవిశ్వాసులంగా బిహేవ్ చేస్తూ ఉంటాం. ఇది చాలా సార్లు జరుగుతూ ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగానే నీవు అపనమ్మకంతో స్టార్ట్ చేసావు. ఆ అపనమ్మకం వలన జరగాల్సినటువంటివి జరగట్లేదు. ఆ జరగనటువంటి రెండవ వాటి వలన ఇక మూడవ వాటికి తదుపరి వాటికి మరింత అపనమ్మకంతోనే ముందుకు అడుగులు వేసేటువంటి వాడుగా ఉంటూ ఉంటావు. తరువాత, అవిశ్వాసులైనటువంటి వారితో జతగా తిరగటం వలన, వారి మాటలు వినటం వలన, వారి సహవాసం వలన మనము మరింత అవిశ్వాసులంగా అయిపోగలము. ఇది కూడా సాధ్యమైనటువంటిదే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మనం చెప్పవచ్చు. ఇవి మనకి జరిగేటువంటి కొన్ని విషయాలుగా మనం చూడవచ్చు. తరువాత, హృదయ కాఠిన్యత అనేటువంటి దానికి కారణాలంటూ కూడా కొన్ని మనం చూద్దాం. మొదటిగా, దీనిని అవిశ్వాసులలో మాత్రమే కాకుండా విశ్వాసులలో సహితం మనము దీనిని చూడవచ్చు అని తెలుసుకోవలసి ఉన్నది. చాలా మంది ఏమనుకుంటారంటే, హృదయ కాఠిన్యత అనేటువంటిది అవిశ్వాసులలోనేనండి, విశ్వాసులలో ఎలా ఉంటుందండి అని అనుకుంటూ ఉంటారు. చాలా తప్పు అండి. విశ్వాసులలో అవిశ్వాసుల కన్నా హృదయ కాఠిన్యత ఎక్కువ ఉండేటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. సరే, ఇది చాలా కాలంగా విశ్వాసులుగా కొనసాగినటువంటి వారిలో తరచుగా జరగటం అనేటువంటిది ఉండటం అనేటువంటిది మనం చూడవచ్చు. అంటే నేను చాలా కాలం నుంచి 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల నుంచి విశ్వాసుగా కొనసాగుతున్నానండి అని చెప్పేటువంటి వారు ఉంటా ఉంటారే, వాళ్లలో ఈ హృదయ కాఠిన్యత అనేటువంటిది ఎక్కువ సార్లు కనబడటం అనేటువంటిది మనకు జరుగుతూ ఉంటుంది. అప్పుడే దేవునిలోనికి వచ్చినటువంటి వారు, దేవునిని కనుగొన్నటువంటి వారు కొంత ఉత్సాహంతో ముందుకు సాగేటువంటి వారుగా ఉన్నట్లయితే, ఈ 30-40 సంవత్సరాల నుంచి విశ్వాసులుగా కొనసాగినటువంటి వారిలో చాలా మంది హృదయ కాఠిన్యత కలిగినటువంటి వారై, అందరని నేను చెప్పట్లేదు, చాలా మంది హృదయ కాఠిన్యత కలిగినటువంటి వారై వారు విశ్వాసములో పైకి ఒక అడుగు వేయటం, క్రిందకి 2 మెట్లు జారటం, ఈ రకంగా కొనసాగుతున్నటువంటి వారై వారు హృదయ కాఠిన్యతకు గురైపోయినటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఇక గర్వం అనేటువంటిది, ఇతర విశ్వాసులతోటి సఖ్యత లేకపోవటం అనేటువంటిది కూడా ఈ హృదయ కాఠిన్యతకు దారితీస్తూ ఉంటుంది. ఇతర విశ్వాసులతో, అంటే సంఘంలోని ఇతర విశ్వాసులతో సరైనటువంటి సఖ్యత లేకపోయినట్లయితే నీవు హృదయ కాఠిన్యత కలిగినటువంటి వాడవై వారిని గురించి ఏ మాట చెప్పినా దానిని నువ్వు అనేటువంటి వాడుగా ఉంటావు. వారిని గురించి మేలైనటువంటిది ఏది ఆలోచించేటువంటి వాడుగా ఉండవు. వారికి ఏ మేలైనా జరిగినటువంటిది అనంటే నీవు లోపల మత్సరాన్ని పెంచుకుంటూ ఉంటావు. ఇలాంటివన్నీ కూడాను జరుగుతూ ఉంటాయి. కాబట్టి విశ్వాసులతో సఖ్యత లేకపోవటం అనేటువంటిది సాధారణంగా ఈ రోజుల్లో సంగములలో ఉంటున్నటువంటి కారణమై ఉంటుంది. దేనికి? హృదయ కాఠిన్యతకు. కొన్నిసార్లు సంఘములో రకరకములైనటువంటి సమస్యలు ఉంటూ ఉంటాయి, ఇష్యూస్ ఉంటూ ఉంటాయి. ఆ ఇష్యూస్లో మనం ఒక రకంగా విషయాలు జరగాలని ఆశిస్తూ ఉంటాం, అయితే మరో రకంగా అక్కడ విషయాలు జరుగుతూ ఉంటాయి. ఇలా జరుగుతున్నట్లయితే కాపర్ మీద కొన్నిసార్లు కోపం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఆశించినటువంటి విషయాలు ఆ విధంగా జరగపోవటం అనేటువంటిది, కాపర్ మీద కోపం అనేటువంటిది, ఇవన్నీ కూడాను హృదయ కాఠిన్యతకు కారణాలుగా మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు దేవుని మీదే మనం కోపం తెచ్చుకునేటువంటి వరంగా ఉంటాం. దేవుడు నా మొరను ఆలకించలేదు, నా ప్రక్కవాడి మొరను ఆలకించాడు. ఇది కయ్యీనుకున్నటువంటి స్వభావం అండి. హేబుల్ యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు. కయ్యీను అర్పణను తాను అంగీకరిస్తాడని తలంచాడు, కానీ దేవుడు దాన్ని అంగీకరించలేదు. కాబట్టి దానిని బట్టి ఏం చేశాడంటే హృదయ కాఠిన్యత కలిగినటువంటి వాడే తన తమ్ముని చంపివేసినాడు. ఈ విధమైనటువంటి తత్వం మనలోను కూడా రావచ్చును. కొన్నిసార్లు మనం ప్రార్థించేటువంటి వాటికి పాజిటివ్ ఆన్సర్స్ లేకపోవటం వలన హృదయ కాఠిన్యత అనేటువంటిది పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇది చాలా మందిలో జరుగుతూ ఉంటుంది. అది వాళ్ళు గ్రహించుకున్నా గ్రహించుకోకపోయినా సరే దేవునిపై ఉంచవలసినటువంటి దృష్టిని పక్కకు మరల్చుతూ ఉన్నప్పుడు మనకి హృదయ కాఠిన్యత అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. ఈ హృదయ కాఠిన్యత కలిగినటువంటి వారి లక్షణం ఎలా ఉంటుందంటే, ఎవరైనా చిన్నవారు వారి దగ్గరికి వెళ్ళి వారు ఏదైనా మాట్లాడితే, పెద్దవారు కదా వారు ఏదైనా చెప్పినట్లయితే అది మాకు సహాయకరంగా ఉంటుంది అని చెప్పి వెళ్ళి వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ పెద్దవారు అనబడేటువంటి వారి యొక్క నోటి నుండి వచ్చేటువంటి మాటలు ఈ చిన్న వారిని మరింతకు విశ్వాసంలో కిందకు లాగేస్తూ ఉంటాయి. అదే దాని ఇండికేషన్. హృదయ కాఠిన్యత కలిగినటువంటి వ్యక్తి ఆ పెద్ద మనిషి అని చెప్పి మనం నేరుగా గమనించవచ్చు. చిన్నవారు ఏమనలేరు కాబట్టి చూస్తూ ఉంటారు, ఏమిటి ఇలా మాట్లాడుతున్నాడు, ఇలా మాట్లాడకూడదు, ఈయన ఇన్ని సంవత్సరం నుంచి విశ్వాసిగా ఉన్నాడు, మమ్మను పైకెత్తేటువంటి వాడుగా మాట్లాడాలి, ఇదేంటి ఇలా ఉన్నాడు అని వారు ఏమి అనలేరు గాని వెళ్ళిపోతారు. గాని అది ఎంత హామ్ చేస్తుందంటే, ఒక్కడిని కాదు వారు ఎవరితో అయితే మాట్లాడతారో ఈ సోకాళ్ళు పెద్ద మనుషులు అనేటువంటి వాళ్ళు వాళ్ళందరినీ కిందకి లాగేస్తూ ఉంటారు. వాళ్ళని గురించి వీళ్ళకి చెప్తూ ఉంటారు, వీళ్ళని గురించి వాళ్ళకి చెప్తూ ఉంటారు. అసలు ఏంటి వీరు రక్షణ పొందినటువంటి ద్వారా ప్రభువు యొక్క అనుభవంలోనికి వచ్చినటువంటి వారి అని అనుమానం కలిగే విధంగా వారి మాటలు క్రియలు సమస్తం ఉంటూ ఉంటాయి. ఇలాంటి వారి నుండి దూరంగా వెళ్ళిపోవటం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయము. లేకపోయినట్లయితే నీవు కూడా కిందకు లాగివేయబడేటువంటి వాడుగా ఉంటూ ఉంటావు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ప్రార్థన హీనత అనేటువంటిది. ప్రార్థనలో నువ్వు సరిగా ఉన్నట్లయితే అప్పుడు నువ్వు ముందుకు సాగేటువంటి వాడుగా ఉండగలుగుతావు. కానీ ప్రార్థనలో నువ్వు ఎప్పుడైతే కిందకి తగ్గిపోతున్నావో ప్రార్థన జీవితంలో, అంటే నీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలలో నీవు ప్రభుతో గడిపేటువంటి సమయమును నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నట్లయితే, ఆ యొక్క సమయమును నీ వేరే పనులకు ఉపయోగించుకున్నట్లయితే, అప్పుడు దేవుని నుండి నువ్వు దూరం అయిపోవటం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది. నువ్వు ఆశించినా ఆశించకపోయినా, ఇష్టపడినా ఇష్టపడకపోయినా సరే అది జరిగి తీరుతుంది. కాబట్టి ప్రార్థన జీవితం అనేటువంటి దానిని, అంటే ప్రభువుతో ఒంటరిగా గడిపేటువంటి యొక్క సమయాన్ని మాత్రం ఎప్పుడు మనము నెగ్లెక్ట్ చేసేటువంటి వరంగా ఉండకూడదు. ఎంత విశ్వాసులకైనా సరే ఇది నిజమా అనేటువంటి ప్రశ్నను సాతానుడు ఒకసారో మరోసారో వాడు సంధించేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. ఆదాము అవలి యొద్దకు వచ్చి మొట్టమొదటిగా వాడు లేవనెత్తనటువంటి ప్రశ్న ఏంటంటే, ఇది నిజమా, ప్రభు చెప్పి వెళ్ళాడు, దానిని గురించే డౌట్ క్రియేట్ చేశాడు, ఇది నిజమా అనేటువంటిది. అదే విధంగా జాన్ ది బాప్టిస్ట్ ని మనం చూసినట్లయితే, ఆ కాలంలో ప్రభువు యొక్క మార్గమును సరళము చేయవలసినటువంటి వ్యక్తిగా పంపబడినాడు. అయితే తానే ఒక సమయంలో ఏం చేశాడంటే, తన శిష్యులను ప్రభు యొద్దకు పంపి, రాబోవు వాడవ నీవేనా, మేము మరి ఒకరి కొరకు కనిపెట్టుకుని వలసి ఉన్నదా అనేటువంటి డౌట్ ని అడిగి తేల్చుకొని రండి అని పంపిస్తాడు. కాబట్టి నువ్వు ఎంత పెద్దవాడు అనేటువంటిది కాదు, నువ్వెంత గొప్పవాడు అనేటువంటిది కాదు, నువ్వు ఎంతటి విశ్వాసమైనా సరే ఎన్ని సంవత్సరముల అనుభవం నీకు ఉండినప్పటికి ఇది నిజమా అనేటువంటి ప్రశ్న ఒక విశ్వాసిగా నీ యొక్క హృదయములో నా యొక్క హృదయములో ఎన్నో మార్లు కలగవచ్చు. ఇది సహజంగా జరిగేటువంటిదే. దాని గురించి ఏదో నాకేదో అయిపోతుంది అనేటువంటి ఆ కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. అయితే సాతాను యొక్క స్వరాన్ని మనం గ్రహించినటువంటి వారమై గుర్తించినటువంటి వారమై సాతానుకు మనము తావిచ్చేటువంటి వారంగా కాక దేవుని మాట మీద మాత్రమే మనము ఆధారపడినట్లయితే, దేవుని మాటకు మాత్రమే మనము లోబడినట్లయితే మనము దానిని ఎదిరించేటువంటి వారంగా గెలిచేటువంటి వారంగా ఉండగలుగుతాం. కొన్నిసార్లు నాకు రావలసిన ఘనత నాకు ఉండవలసినటువంటి స్థానం ఏమైపోయింది అనేటువంటి అలక అనేటువంటిది చాలా సార్లు హృదయ కాఠిన్యతకు మూల కారణమై ఉంటూ ఉంటుంది. సంఘాలకు వెళ్ళండి, ఏ సంఘమునకు వెళ్ళినా సరే అక్కడ పెద్దలైనటువంటి వారిని మీరు కొంతమందిని కదివినట్లయితే ఆ సంఘంలో ఉన్నటువంటి లోటుపాట్లన్నింటిని గురించి విడమరిచి చెప్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారిని గురించి, ఇతర పెద్దలని గురించి, మిగిలినటువంటి విషయాలని గురించి విడమరిచి చెప్తూ ఉంటారు. నాకు రావాల్సినటువంటి ఘనత నాకు రాలేదండి, నాకు ఇవ్వవలసినటువంటి స్థాయి నాకు ఇవ్వలేదండి అనేటువంటి అలక హృదయ కాఠిన్యతకి దారితీస్తూ ఉంటుంది. ఇది చాలా సార్లు మనం సంఘాల్లో చూసేటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క సంవత్సరం యొక్క చివరి భాగంలోనికి మనం వచ్చాము. ఈ సమయంలో ప్రభు యొక్క సన్నిధిలో మనం ఎక్కువ సమయం గడుపుతూ ప్రభు యొక్క సన్నిధిలో మనలను మనం సరిచూసుకుంటూ ఆయన యొక్క వెలుగులో మన యొక్క తప్పిదములను తెలుసుకుంటూ వాటిని సరిచేసుకునవలసినటువంటి సమయం ఇది. ఈ విధంగా మనం మనలను ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ దేవుని యొక్క వెలుగులో సరిచేసుకునకపోయినట్లయితే మనము ఈ హృదయ కాఠిన్యత అనేటువంటి దానిలోనికి, అవిశ్వాసం అనేటువంటి దానిలోనికి సులువుగా వెళ్ళిపోయేటువంటి వారంగా ఉండగలము. అదేవిధంగా ఇదే సమయంలో మనం జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, నీవు నీ హృదయమును దేవుడు ఆశించేటువంటి విధముగా ఉంచుకొనకుండగా నీవు ఎంత ప్రయాసపడినప్పటికీ, నీవు ఎంత ముందుకు వెళ్లాలని ప్రయాసతో ముందుకు కొనసాగినప్పటికీ అది జరిగేటువంటిది కాదు. రెండవది, నీ మహిమను వెతికేటువంటి వాడవుగాని ఉన్నట్లయితే అది నీకు దొరకవచ్చేమో గాని దేవుని సేవను అడ్డుపెట్టుకొని నీ యొక్క పాపులారిటీ నిమిత్తము నీ పేరు ప్రఖ్యాతుల కొరకు ఆశించేటువంటి రీతిగా నువ్వు ముందుకు సాగుతున్నటువంటి వాడవైనట్లయితే అది నీకు దక్కేటువంటిది కాదు. కాబట్టి నీవు దేవుని యొక్క బిడ్డవైనట్లయితే దేవుని నామము మహిమపరచబడిన నిమిత్తమై నీవు పనిచేయవలసి ఉన్నది. ఆ విధంగా పనిచేయనట్లుగా ప్రభు మనకు ఒక్కొక్కరికి సహాయము చేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడమైన తండ్రి, సాయంత్రం సమయమందు మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క కొద్ది వాక్యము నిమిత్తము మీ పాదములకు వందనములు. ఈ వాక్యము మా యొక్క హృదయంలో ఫలించినట్లుగా ఆశీర్వదించండి. మేము మా మహిమను వెతికేటువంటి వారంగా ఉండకుండానట్లుగా మీ ఆశలకు మీ యొక్క స్టాండర్డ్స్ కు తగినటువంటి వారంగా మేము నిలిచి మీ యొక్క సన్నిధిలో ముందుకు సాగేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. అవిశ్వాసమునైనను హృదయ కాఠిన్యమునైనను మేము డెవలప్ చేసుకొని మా మనసాక్షి గద్దిస్తున్నప్పటికీ దానిని ప్రక్కన పెట్టి ముందుకు సాగేటువంటి వారంగా మేము ఉండకుండా ఉన్నట్లుగా మాకు సహాయం చేయండి. క్రీస్తునామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.